వినయోగి వినయ భయ భక్తులెదలోన పెంగునంగ అల చతుర్విధ శుశ్రూషలాచరించు కొనుచు అని శంభు గురువుల గొలచుననఘా గురుడజుడు గురుడు విష్ణువు గురుడు మహాదేవుడఖిల గురుడు గురుడు సద్గురుడే పరబ్రహ్మంబని గురుని ఉపాసింతునెప్పుడు గురుతర భక్తిని సద్గురుని ఉపాసింతునెప్పుడు గురుతర భక్తిని గురుపాద సన్నిధి లమైన పిన్నిధి గురుపాద సన్నిధి స్థిరమైన సద్గురుపాద సన్నిధి స్థిరమైన పిన్నిధి
సద్గురుపాద సన్నిధి
గురి తప్పని నిజ దృష్టికి గురుదేదానన్నది
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 ఆ గురుదేదానన్నది మరచిపోకుమన్నది ఎన్నటికీ మరచిపోకుమన్నది గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి సుస్థిరమైన పెన్నిధి జపములేల తపములేల సాధన సంపదలేల జపములేల తపములేల సాధన సంపదలేల సతతమునను మది నిలిపిన చాలును పొమ్మన్నది
సతతమునను మది నిలిపిన చాలును పొమ్మన్నది
అనవరతమునను మది నిలిపిన చాలును పొమ్మన్నది
అనవరతమునను మది నిలిపిన చాలును పొమ్మన్నది
చెప్పుడు మాటలను విని చెడిపోకుమన్నది
చెప్పుడు మాటలను విని చెడిపోకుమన్నది
చెప్పుడు మాటలను విని చెడిపోకుమన్నది
చెప్పుడు మాటలను విని చెడిపోకుమన్నది
ఎప్పటికీ ఎప్పటికీ నేనే నీ ఏలు గడ నటన్నది ఇది తప్పదు నిజమన్నది ఇది తప్పదు నిజమన్నది గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి
గురుపాద సన్నిధి
గురి తప్పని నిజ దృష్టికి గురుతే తాను నన్నది ఇది మరచిపోకుమన్నది ఇది మరచిపోకుమన్నది గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి కులశైలములు పెల్లగిలి వచ్చి పైబడినా జలరాసులే పొంగి ప్రళయమే కలిగినా కలవర పడగన్నది నన్ను విడువకుమన్నది నన్ను విడువకుమన్నది నిన్ను విడువను అన్నది నిన్ను విడువను సన్నిధి స్థిరమైన పెన్నిధి
సద్గురుపాద సన్నిధి స్థిరమైన
పెన్నిధి సద్గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి సుస్థిరమైన పెన్నిధి శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ
శ్రీ గురు శరణం మమ
సద్గురు శరణం మమ
శ్రీ గురు శరణం
మమ సద్గురు శరణం మమ గురు శరణం మమ సద్గురు శరణం మమ బోల్ సద్గురునాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః.
నారాయణ ఉపనిషత్తు చెప్తుంది, నారాయణుని యొక్క గొప్పతనం గురించి చెబుతుంది. అంటే నారాయణుడు ఎట్లాంటి వాడు అంటే అసలు సర్వవ్యాపకుడు. ఆయనకు ఒక రూపం కానీ నామం కానీ ఏమీ లేదు. అధ పురుషోహ వై నారాయణో అకామయత ప్రజా సృజేయేతి. ఆయన పురుషోత్తముడైనటువంటి నారాయణమూర్తి అనుకున్నాడట. ఒక విధంగా చెప్పుకుంటే అనుకున్నవాడు, ఇంకో రకంగా చెప్తే అనుకున్నాడు. రెండు అర్థాలుగా వస్తాయి ఇక్కడ. నారాయణ అకామయత ఏమనుకున్నాడు, ప్రజా సృజేయేతి, ప్రజలను సృష్టించాలి అనుకున్నాడు. సృష్టించాలి అనుకున్నప్పుడు వెంటనే ఎన్నెన్ని రకాలని తను సృష్టించాడో దాని గురించి చెప్తూ ఉంటాడు. నారాయణాత్ ప్రాణో జాయతే, ముందుగానే ప్రాణాన్ని సృష్టించట ఆయన. నారాయణాత్, నారాయణ నుండి. మళ్ళా ప్రాణం ఎక్కడి నుంచి, ఇలా తీసి చూపించలా. ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది, నారాయణాత్ జాయతే, నారాయణాత్, నారాయణి నుండి. పంచమీ విభక్తి అక్కడ. నారాయణాత్ ప్రాణో జాయతే. మనందరికీ ఏది, దేన్ని ప్రేమిస్తున్నాం? ప్రాణాన్ని ప్రేమిస్తున్నాం మనందరం. నేను బాగుండాలి అనుకుంటున్నాం, కానీ దానిలో అంతరార్థంగా ఉన్నది ఏది? నేను బాగుండాలి అనుకోవడానికి అసలు ప్రాణం, ప్రాణం ఉండాలిగా ఇందులో. అటువంటి ప్రాణాన్ని నారాయణుడు ఎక్కడి నుంచి సృష్టించాడు? నారాయణి నుండే. నారాయణాత్ ప్రాణో జాయతే. ప్రాణం వచ్చిన తర్వాత ఏమొచ్చాయి? వెంటనే పైన ఉన్నటువంటి మనకు కనిపించే అర్థం ముందుకెళ్ళగానే ఇన్ని కేజీల దేహము, ఈ రెండు చేతులు, మనమేమీ అమ్మవారిలాగా 8 చేతులు కలిగి లేము, అలా ఉంటే భయపడిపోతాం. అందరి నరులు ఎలాగున్నారో ఆ విధంగానే ఏది అర్థం ముందుకెళ్తే కనిపిస్తున్నాం. కానీ ఏముంటే అసలు ఇవన్నీ ఈ జీవితానికి, ఈ దేహానికి ఆధారమైందో? ఆయన ప్రాణాన్ని సృష్టించాడు. తర్వాత చెప్తున్నాడు ఆయన, మనస్సర్వేంద్రియాణి చ. మన సర్వ ఇంద్రియములు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇంద్రియాలంటే ఇంకా ఉన్నాయి, ఇవి అంతరేంద్రియాలు మాత్రమే. మన సర్వేంద్రియాణి చ, ఇవి మనకు కనిపించవండి, అగోచరం. మనసు ఎవరికైనా కనిపిస్తుందా? అసలు మానవుడు అనేవాడు మనసు ఉండబట్టే మానవుడు అయ్యాడు. ఇవన్నీ మనకి ఏంటంటే అందరూ చెప్తుంటే విని 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 మనం కూడా అవును, మనసు ఉంది కాబట్టి మానవుడే. ఇప్పుడు ఎక్కడుంది మనసు? ఎవరైనా చూసి చెప్పగలరా? ఎవరికైనా కనిపిస్తుందా పోనది? నా మనసు ఏం బాగుండలేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమైనా కనిపిస్తుందా మనసు? కనిపించదు. నువ్వు గందరగోళంలో ఉంటే నా మనసు ఏం బాగోలేదు అంటావు. గందరగోళం ఏది తెచ్చిపెడుతోంది? మనస్సు తెచ్చిపెడుతుంది. గందరగోళమే అక్కర్లా, చాలా ఆనందాన్ని పొందాను అంటున్నాడు. అంటే ఏది ఏది పొందుతోంది అక్కడ? మనసే పొందుతుంది. అందుకని మనస్సుని ముందర, ప్రాణం తర్వాత మనస్సు సర్వేంద్రియాణి చ. మనస్సు సర్వేంద్రియములంటే ఇంకా తత్మా ఉన్నటువంటివి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అది ఆ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకి కారణమైన మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు అన్నీ కలిపి మన సర్వేంద్రియాణి చ. నాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయండి అంటారు. అంటే పెళ్ళి ఒకటే ఉన్నట్టు అక్కడ లెక్క. పెళ్ళి చేస్తున్నారంటే ఎన్ని పనులు ఉంటాయి అక్కడ? ఓ వినాయక చవితి పండగ వస్తుందండి అంటున్నాం. అంటే వినాయకుడిని ఒక్కడే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే మన పూజ అయిపోయినట్టేనా? ముందర ఎక్కడ మొదలు పెట్టాలి? వినాయకుడి విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మొదలు పెట్టాలి. లేకపోతే మన ఇంట్లో పిండితో చేసుకుంటామా? మన ఇంట్లో ఉన్న లేకపోతే ఎక్కడి నుంచి నా మట్టి తెచ్చి మట్టితో చేసుకుంటామా? ముందర విగ్రహమే కాదు, ముందర ఇల్లు దులుపుకుంటాం. పండుగ వస్తుందంటే ఏం చేస్తాం? అక్కడ ఆర్డర్ చేస్తే చేయగాక విగ్రహ మూర్తి గురించి, కానీ మనం ఇల్లు దులుపుకుంటాం. ఇల్లు తులుపుకున్న తర్వాత ఆ దేవుడికి ఎంత శుచిగా ఉండాలా, ఎంత పవిత్రంగా ఉండాలా అని ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా శుభ్రంగా ఉండాలని ఉంచుకుంటాం. రోజులాగా ఎక్కడ బట్టలు అక్కడ పాడేసి కొన్ని ఉతికిన బట్టలు కొన్ని ఉతకని బట్టలు, చెప్పులు ఆ మూల ఒక జత ఈ మూల ఒక జత, ఇలా ఇలా అన్నీ పెట్టుకుంటామా పూజ వస్తోంది అంటే పవిత్రంగా ఉంచుకుంటాం. ముందర ఏది పవిత్రంగా ఉంచుకుంటాం? ఇంటిని పవిత్రంగా ఉంచుకుంటాం. ఇంటిలో ఇంకా దేనిని ఇంకా పవిత్రంగా ఉంచుకుంటాము? దేవుడి గదిని పవిత్రంగా ఉంచుకుంటాము కదా. ఎన్ని పవిత్రంగా ఉండాలి అంటే ఎన్నెన్ని రకరకాలు వనగూరితే ఆ దేవుడిని పెట్టుకోవడానికి వీలవుతుందండి. ఇప్పుడు ఇంకా చూస్తున్నాము, ఎంత గొప్పతనాలు చూస్తున్నాము, వెండితో ఏంటో పెద్ద విగ్రహాలు చేయిస్తారట. ఈసారి విశాఖపట్నం చాలా గొప్పగా ఉందండి, మనం వెళ్ళలేదనుకోండి. వెండితో పెద్ద విగ్రహం చేశారట. ఆ తర్వాత ఏంటి, 100,000 చీరలతో వినాయకుడిని చేశారట అండి. 100,000 చీరలతో వినాయకుడిని చేశారట. అందరూ అడిగారట ఏం చేస్తారు ఆ తర్వాత ఈ 100,000, అందరికీ పంచిపెట్టేస్తామన్నారట. అంటే వెంటనే వెండి విగ్రహం దగ్గర వచ్చి అడుగుతున్నారు అందరు, ఇప్పుడు వెండి ఏం చేస్తారు? వాళ్ళు లౌక్యంగా చెప్తున్నారు, ఇప్పుడప్పుడే చెప్పాం, చెప్పి చేసేదేదో ఆఖరి రోజే చెప్తాం అంటూ. ఇప్పుడు చూడండి ఈ ఆశాజీవి ఉన్నాడు చూశాడు, ఈ మానవులందరూ ఇప్పుడు ఏం చేస్తారు? ఆఖరి రోజు చేస్తారట, ఆఖరి రోజు చెప్తారట. అంతకుముందు చాక్లెట్ వినాయకుడు చేశారట, అందుకని చాక్లెట్ అందరికీ పంచిపెట్టారట. పంచిపెట్టక ఏం చేస్తారండి చాక్లెట్లు? ఆ ఇంట్లో వాళ్ళు కూర్చొని తినగలుగుతారు, లేకపోతే కార్యకర్తలు మాత్రమే తినగలుగుతారా? అందులో ఒక 40 మందికి షుగర్ ఉండనే ఉంటుంది, ఇంకా చాక్లెట్ ఏం తింటారు కదా, ఎంతైతే మాత్రం. ఏంటండి ఇవన్నీ వెర్రితలో లేస్తుంది తప్ప మన పూర్వపు పురాణ ఇతిహాసాలు ఏవి కూడా ఇలాంటివి ఏం చెప్పలేదండి. నువ్వు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయి. నువ్వెంతవరకు నువ్వు కష్టపడద్దు, నువ్వు ఇష్టంగా చేయి, నీకు తేలిగ్గా చేయి. ఆఖరికి మన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ కూడా అందులో ఉంటుంది కథలో, నువ్వు వెండి ప్రతిమను పెట్టుకుంటావు, లేకపోతే పంచలోహాల ప్రతిమను పెట్టుకుంటావు, బంగారం కూడా అనరు అక్కడ, ఏది పోనీ నీకు చిన్న మట్టి ప్రమిదని పెట్టుకున్నా సరే. ఎంత తేలికండి, మట్టి ప్రమిద పెట్టుకుని మనం పూజ చేసేసి ఆ మట్టిని మళ్ళా ఎలాగో ఉద్వాసం చెప్తావు కదా, ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఉద్వాసం చెప్పిన తర్వాత దాన్ని మన పూల కుండీలో చేసుకుంటే పవిత్రంగా మంచి మంచి పూలు పూస్తాయి అందులో వచ్చి. అంటే దేవుడు మన ఇంట్లోనే ఉంటాడు, బయటకు కూడా ఎక్కడికి వెళ్ళడం. ఇంకా అంతకన్నా అంతరార్థం ఉంది. అసలు దేవుడిని ఎలాగ ప్రాణప్రతిష్ఠ చేయమన్నారంటే నీ హృదయంలో ఆ మూర్తిని స్థిర ప్రతిష్ఠత మనం చేసుకోవాలి. ముందర మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి వినాయకుడు అనగానే ఎలా ఉంటాడు, తొండం ఉంటుంది. నిన్న లెక్క చెప్పారు కదా మన శర్మ గారు, నిన్న పొద్దుట ఎప్పుడో లెక్క చెప్పారు, నిన్న సాయంత్రమా, ఎంత లెక్క చెప్పారు మనకి? గణేశ్వరుడికి 4 కాళ్ళు తొండం కలిపి 5, ఆ 5 ఉన్నందుకంట ఈశ్వరుడు పంచముఖాలు కలిగిన వాడు అయ్యాట. ఇది ఎక్కడో వినలేదండి నేను, నేను చాలా కొత్తగా విన్నాను. అందుకని వినాయకుడి గురించి మనకి తలుచుకోగానే కూడా తేలికగా మనకి దొరికేవాడు ఎవరంటే ఇప్పటి కాలంలో అయితే వెనక తోకన ఉండాలి, లేకపోతే ముందు తొండమన్న ఉండాలి. వీళ్ళిద్దరూ బాగా ఇప్పుడు యూత్ వాళ్ళకి అంటే వినాయకుడు కానీ ఆంజనేయ స్వామి వారు కానీ, ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి యొక్క పవర్ బాగా తెలుసు అందరికీ. మరి వినాయకుడు ఎలా తెలుసు అంటే ఆయన కనుక నువ్వు మర్చిపోతే ఏ కార్యక్రమం అవదు. ఆ తర్వాత నా లెంపలు వేసుకుని 5 గుప్పలు బియ్యం పోసి దేవుడు దేవుడు ఆఖరిన నీకు ఉండ్రాలు చేసి పెడతాను అనకపోతే ఆ పని ముందుకెళ్ళదు. ఇంకెందుకు? అందుకని వినాయకుడు తప్పకుండా గుర్తుంటాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా? నీవు సృష్టి, నీవే, నీలోకే. అందుకు నారాయణుడు కూడా అక్కడ ఏం చెప్తున్నాడు, ఇవన్నీ బయట నుంచి ఎక్కడ రాలా, ఉన్నదంతా ఏమై ఉన్నది అంటే అనంతంగా ఉన్నటువంటి ఒక శక్తి, ఆ శక్తి అక్కడ నారాయణుడు. ఆ నారాయణుడు ఏమంటున్నాడు, మనస్ సర్వేంద్రియాణిచ, ఆ మనస్సు సర్వ ఇంద్రియములు కూడా నారాయణాత్ జాయత, నారాయణ నుంచే వచ్చాయి. ఆ తర్వాత ఏమొచ్చాయి మనకి, మరి సృష్టించాలనుకున్నాడు కదా, అంతటితో వదిలిపెట్టలా, మరి రూపాలు కావాలిగా మన కోసం. అందుకని రూపనామాలు కావాలి అనేటువంటి విషయానికి వచ్చేసరికి అప్పుడు అక్కడ ఏమొస్తుంది, అక్కడ ఖం అంటే ఆకాశము, వాయువు, జలము, పృథ్వీ, జ్యోతి, ఆపహ అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటి ఈ పంచమహాభూతాలు కూడా ఖంభాయుర్ జ్యోతిరాప పృథివీ ఇవన్నీ ఏంటి విశ్వస్య ధారిణి ఈ విశ్వానికి ఆధారమైనటువంటి పంచమహాభూతాలు కూడా నారాయణాత్ జాయితే నారాయణ నుంచే వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు ఎవరిని ఎక్కడ మరి కార్యకర్తలు ఉండాలి కదా అలా అనుకునేసరికి కార్యకర్తలు ఉండాలి కాబట్టి ఇది ఇంతవరకు ఆయన అమర్చిపెట్టినదే ఆ నారాయణ అమర్చినటువంటి ఈ సృష్టించాలనుకున్నటువంటి సంకల్పానికే అక్కడ అవన్నీ కూడా సరైన పద్ధతిలో ఉండాలి కాబట్టి రామంగారు లేకపోతే రేపు అభిషేకం ఎలా అవుతుంది కాడి చుట్టూ దేవతలు రావాలి కదా అందుకని అక్కడేమన్నాడు ఆయన నారాయణ బ్రహ్మ జాయతే నారాయణుండే బ్రహ్మగారు పుట్టారు నారాయణాద్ రుద్రో జాయతే రుద్రుడు పుట్టాడు నారాయణాద్ ఇంద్రో జాయతే ఇంద్రుడు పుట్టాడు నారాయణాద్ ప్రజాపతయ ప్రజాయంతే ప్రజాపతులు ఏది అష్ట ప్రజాపతులు నారాయణ నుంచే పుట్టారు ప్రజాయంతే నారాయణాద్వాదశాదిత్యా రుద్రావసవ సర్వాణి ఛందాగుంసీ నారాయణ నుంచే ద్వాదశాదిత్యులు పుట్టారు ఎందుకంటే మనకి కనిపించేది ఒకే సూర్యభగవానుడు ఆయన ఒకే మనం సరిగ్గా చూడలేకపోతున్నాం కానీ మనం ఉపాసన చేయాలి అనుకున్నప్పుడు సూర్యభగవాన్ ఇది ఓం నమో ఇది ఓం నమ శ్రీ సూర్యనారాయణాయ అంటే సరిపోతుందా మనం చాలా చాలా వాడుతూ ఉన్నాం కాబట్టి అక్కడ మిత్ర రవి సూర్య భాను గగ పూష్ణ హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమ అనేటువంటి పన్నెండు మంది ఆదిత్యులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్య రుద్ర వసవ అష్టవసువులు సర్వాణి చందాగుంసి అంటే వేదములన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయి నారాయణాజాయితే నారాయణ నుంచే పుట్టాయి ఏదది ఋగ్వేద శిరోధీతి నారాయణాదేవ సముత్పత్తి అంతే నారాయణ నుంచే ఉత్పత్తి అంతే మనకేమైనా సందేహం వస్తుందేమోనని మళ్ళీ అక్కడ ఇవన్నీ కూడా నారాయణాది ఏవా నారాయణుని నుండే మళ్ళీ అక్కడ కూడా ఉత్పత్తి అంతే అంటే వస్తాయి వచ్చాయి అని చెప్పుకోవచ్చు కానీ అక్కడ విశేషంగా సముత్పత్తి అంతే నారాయణి నుంచే అవన్నీ కూడా రావడం జరిగింది నారాయణాదేవ సముత్పత్తి అంతే నారాయణే ప్రవర్తంతే నారాయణి అందే ప్రవర్తిస్తున్నాయి నారాయణే ప్రళీయంతే అంటే నారాయణంలోనే లయించిపోతున్నాయి అని ఏది చెప్తోంది ఇక్కడ మనకి ఏతదృగ్వేద శిరోధీతి ఇప్పుడు అసలు ఈ నారాయణ ఉపనిషత్తు అనేది ఇప్పటికీ ఉపనిషత్తులో ఒక వేదం వేదంలో ఉన్నటువంటి విశేష భాగం గురించి మనం చెప్పుకున్నాం అసలు ఇంత చెప్పడానికి కారణమైనటువంటిది ఎవరెవరికి చెప్పారు నారాయణుడే బ్రహ్మగారికి తెలియజేస్తున్నాడు అక్కడ నారాయణుడే తాను సృష్టించినటువంటి సృష్టికి ఇవి వేరుగా ఎక్కడి నుంచో రాలేదయ్యా ఇవన్నీ కూడా నా నుంచే వస్తున్నాయి అని తన యొక్క విశేషాన్ని విశేషంగా అక్కడ అందరికీ తెలిసేట్టుగా చెప్తున్నారు అంటే చూడండి ఇక్కడ మన నారాయణ ఉపాసన నారాయణ్ని ఉపాసన చెయ్యాలి అంటే తన గురించి ఎవరు చెబితే బాగుంటుంది బాగా అక్కడ దృఢంగా మనకి ఇంకా వేరే సందేహం లేకుండా మనకి తెలుస్తుందంటే నారాయణుడు చెప్పబట్టే ఆ నారాయణ యొక్క తత్వాన్ని గురించి మనం ఇంకా ఎటువంటి సందేహం లేకుండా మనకు అర్థమవుతుంది అలాగే ఒక గురువులు ఒక అవతారాన్ని తీసుకుని వచ్చిన తర్వాత కూడా ఆ గురువుల గురించి మనం తెలుసుకోవాలంటే ఎందుకంటే సృష్టికి మొదట్లో ఉన్నది ఏది నారాయణుడు ఈశ్వరుడు ఈ సవాసి ఉపనిషత్తు చెప్తుంది ఈశ్వరుడు గురించి అక్కడ ఈశ్వరుడు వేరు కాదు ఇక్కడ నారాయణుడు వేరు కాదు అలాగే మనకి దేవీ భాగవతం చెబుతుంది అమ్మ కూడా వేరు కాదు అంతా ఉన్నది ఒక్కటే పవరు కానీ ఎవరు ఏ విధంగా ఉపాసన చేస్తారు అనని అన్ని అనేక రూపాలని ధరించి ఒకే ఒక భగవానుడు దైవత్వం అనేటువంటిది ఇన్ని రకరకాలుగా మనకి ఉపాసనకి యోగ్యతని అర్హతని కలిగిస్తున్నాయి అలాగే ఇక్కడ అవతారాన్ని ధరించి వచ్చినటువంటి గురువులు కూడా ఇది గురువుల గురించి మనం తెలుసుకోవాలంటే ఆ గురువులకి సంబంధించినటువంటి వారు చెబితే తప్ప మనకి అర్థమవ్వదు అక్కడ. అందుకని అక్కడ గురు పదాంభోజములు కొలువక కలుగుని, అక్కడ ఎవరు ఎవరికి చెప్పారు అంటే ఆంజనేయ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారికి సీతమ్మ తల్లి సీతారామాంజనేయంలో చెబుతుంది గురుతత్వం గురించి. గురు పదాంభోజములు గొలువక కలుగుని, గురు పదాంభోజాల్ని మనం ప్రార్థించకుండా కొలవడం అంటే ఏంటి అంటే లక్ష పూలు తీసుకొచ్చి పూజ చేయటమా కొలవడం అంటే? అసలు ఆ లక్ష పూలో లేకపోతే తామర పువ్వు లేకపోతే కుణువులో లేకపోతే ఏవో పూజా సామాన్లో తీసుకురావడానికి ఎవరు అక్కడ? ఎవరికి? వాళ్ళమే. నేను లేదు ఒక ఆకారం కలిగినటువంటి వ్యక్తి ఒకళ్ళు ఉంటేనే కదా కార్యకర్తలు తీసుకురావడానికి. అసలు ఈ బయట ఉన్నటువంటి పూజ సామాన్లు భగవంతుడు అడగట్లా? భగవంతుడు నీలో పవిత్రమైనటువంటి మనస్సునే అక్కడ గురువులు మన నుంచి పవిత్ర అంతఃకరణ సిద్ధిరస్తు అంటారండి. ఎక్కడైనా మహాత్ములకి నమస్కారం చేసుకుంటే ఏమంటారు ఇక్కడ? పవిత్ర అంతఃకరణ సిద్ధిరస్తు. మనం ఎందుకంటే ఒక విషయాన్ని మనం తెలియజేసుకునేటప్పుడు విచారణ చేసుకునేటువంటి సమయంలో మంచి ఆసన శుద్ధి కలిగి ఉండాలి. లేదు నిలబెట్టి మాట్లాడిస్తున్నారు కొన్ని గురుదేవులు, ఆ నించున్నటువంటి ఆ ఎలా ఉండాలి ఆకారం? ఒక గెడ నుంచున్నదా అనిపించాలి. అక్కడ మనకి చెప్పారు పడిపాతం దగ్గర సాష్టాంగ నమస్కారానికి ఏ విధంగా తెలియజేశారండి? ఏంది ఏ విధంగా? ఒక్క గెడ ఎలాగైతే ప్రణిపాతం పడుకేస్తే ఎలాగైతే పొడుగ్గా నిలబడుతుందో అలా నువ్వు సాష్టాంగ నమస్కారం చేయాలి అన్నారు. అంటే నాలుగు రకాల వంకలు తిరిగి ఆ రెండు కాళ్ళని కొంతసేపు అటుపెట్టి కొంతసేపు ఇటుపెట్టి కొంతసేపు పైకి ఎత్తేసి మన చేష్టలు గుర్తుంచుకోండి దేనికి సంబంధించినట్టుగా ఉంటున్నాయో. ఎందుకంటే మనం ఆచరించే పద్ధతులే మనలో ఉన్న విశేషార్థాన్ని అందరికీ పంచుతాయి అక్కడ. అందుకని అక్కడ ఎలా సీతమ్మ దగ్గర రాముని గురించి వింటూ రాముడే పరంధాముడు రాముడే అక్కడ సమర్థులైనటువంటి గురువులు అని చెప్పి గురుతత్వాన్ని గురించి వినిపించేటువంటి సమయంలో అమ్మ చెబుతోందండి జగన్మాత గురు పదాంభోజములు కొలువక కలుగుని. ఆ గురుదేవుడి దివ్య పాదములు కొలవకుండా మనకి లభిస్తుందా? ఏది గురు పదాంభోజములు కొలువక కలుగుని ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ. నిన్న మనం చెప్పుకున్నాం కదా నిన్న మొన్న ప్రొద్దున కూడా ఎని వివేకము. ఇప్పుడు వివేకం ఎందులో ఉంటే వైరాగ్యం వస్తుంది మనకి? మనం నిలబడడం, స్వామి దగ్గర నమస్కారం పెట్టుకోవటం, భక్తులందరి ఎదుట ఇంతమంది రూపంలో ఉన్న నా గురుదేవుల దగ్గర నేను ఈ సేవ చేసుకుంటున్నాను అనేటువంటి భాగ్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వంకలు తిరుగుతూ ఉంటే స్కూల్లో మాస్టర్ ఏమంటాడు? నాలుగు తగిలిస్తాడు. అంటే మా చిన్నతనంలో అయితే పెద్ద ఉండేదిలేండి, ఇప్పుడు తగిలించడేమో చాలమ్మా ఇంకా నువ్వు వెళ్ళి కూర్చో అంటాడేమో, ఇక చూడలేక. అందుకని ఎలా ఉండాలి? మనం ఆచరించే పద్ధతులు, మనము మనీషిగా మారాలి ఇక్కడ. మానవత్వం నుంచి మనీషిగా మారాలి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళలాగా మనం మారాలి. సమర్థులైనటువంటి గురుపాదముల చెంత నోటుతో మాట్లాడుకోవటం కాదు, మనం ఆచరించే పద్ధతుల్లో ఉండాలి. అందుకని అమ్మ చెప్తోంది అక్కడ, జానకమ్మ తల్లి చెప్తోంది ఏమని? గురు పదాంభోజములు కొలువక కలుగుని, గురు పదాములను గురు ఏది పాదార విందాలని కొలవకుండా కలుగుతుందా? ఏది వైరాగ్య భాగ్య మహిమ. వైరాగ్యం అనేటువంటి భాగ్యం ఆ మహిమ మనకి కలగాలంటే ఆ పాదపద్మాల్ని అర్చించకుండా కలుగుతుందా? ఉత్త వైరాగ్య భాగ్య మహిమ అనలా ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ. ఎన్ని విశేషార్థాలను తీసుకొచ్చిందో అమ్మవారు మనకి చెప్పడం కోసమే. ఇది మనకు అర్థమవుతుందో అర్థమవుదో అనేది అంటే విమలం అంటేనే మలరహితం, ఇది మలం లేకుండా అంటే. ఇక ప్రవిమలం అంటే ప్రకృష్టంగా విశేషంగా మలరహితం అవ్వాలి అక్కడ. అంటే జన్మ జన్మల నుంచి తెచ్చుకొస్తున్నటువంటి వాసనలు ఉన్నాయే మనలో, ఎక్కడైనా ఒక బూర వేయిస్తే మనకు వస్తుంది వాసన, వాళ్ళు బూరలేస్తున్నట్టున్నారు అంటూ ఉంటాం. ఎందుకని, అంతకుముందు నీకు తెలుసా బూరంటే ఏంటో, ఏంటో అని తెలుసు కాబట్టి ఆ వాసన వచ్చేసరికి వాసన వెంబడి మనిషి ఇక్కడే కూర్చుంటాడు, ముక్కు మాత్రమే వెళ్తుంది అక్కడ దాకా. దాని ఏమన్నారు, వాసనలు అన్నారు. మన జన్మల నుంచి, పూర్వ జన్మల నుంచి ఎన్నెన్ని జన్మలలోనో చేసినటువంటి వాసనలని తీసుకొని అది కర్మగా మారి ఇప్పుడు ఇగో ఈ జన్మకు వచ్చాం మనం. అది సుకృత కర్మే మానవ జన్మ రావడానికి కారణమైంది. కానీ ఇంతదాకా వచ్చిన తర్వాత మళ్ళా పూర్వజన్మ వాసనలు ఉన్నాయి కదా, మళ్ళా వెళ్ళి వాటి గురించి మనం తైతక్కలాడుతూ ఉంటుంది, బుర్రకదో హరికదో అవుతుంది. అక్కడ ఏమవుతుంది, బుర్రకదో హరికదో అవుతుంది. అందుకని ఎలా ఉండాలి, ఇక్కడ గురుపదాం భోజములు కొలువక కలుగుని ప్రవిమల వైరాగ్య భాగ్యమయమ. మనని మనమే ప్రశ్నించుకోవాలండి, ఇది ఎవరో మనకి చెప్పేటువంటిది కాదు. మనం ఎట్లా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది, మనం ఎట్లా ఎలా నిలబడగలుగుతున్నాం, అసలు మనం ఎలా సంచరించగలుగుతున్నాం అక్కడ. అందుకని చెప్తోంది అమ్మ మళ్ళా రెండో వాక్యంలో, గురుపాద తీర్థంబు గ్రోలక కలుగుని జ్ఞాన విజ్ఞాన యోగ అనుభవము. నాకేది గుర్తుకొస్తుందంటే అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో స్వామివారు ఇలా చెప్పేస్తున్నారు. చెప్తూ ఉంటే అంటే అప్పటికింకా ఈ బోధ చెప్పడం అనేది లేపకుండా ఉంటే బాగుండు అనుకున్న దానిలో నేను ఒక్కదాన్ని. అంటే లేపితే చెప్పాలి, చెబితే స్వామి స్వామిని ఆనంద పెట్టగలమో లేదో అనేటువంటి భయం. కానీ ఈ పద్యాలు ఉన్నాయి చూశారు, కాస్త హార్మనీ పాడుకోవడం వచ్చిందేమో. ఈ పద్యము ప్రతి సంకీర్తన దగ్గర కూడా మొదలు పెట్టగానే ఈ పద్యం పాడుతుండేవాళ్ళం అప్పట్లో, ఇప్పుడు లేదులే, అప్పట్లో పాడుతుండేవాళ్ళు. కాబట్టి అప్పుడు నోటికి వచ్చి ఉంది అది. స్వామివారు మంటనే మళ్ళా వారు అడిగారనమాట, ఏమని చెప్పబడి ఉంది సీతారామాంజనేయ సంవాదంలో, అమ్మ ఏం చెప్పింది గురుతత్వాన్ని గురించి అంటే. వెంటనే మనం చెప్పగలగాలి, కనీసం ఏంటంటే పద్యం అన్నా చెప్పడానికి వచ్చి ఉండాలి. అంటే ఇంకా కొంతమంది అనుకుంటారు, వాళ్ళు ఎవరో మధ్యాహ్నం ఒక ఆయన వచ్చారు, ఇక్కడ లేరు అనుకుంటారు, వెళ్ళిపోయినట్టున్నారు. అవండి నాకు పాటలు పాడటం రాదండి, నాకు పద్యాలు చదవడం రాదండి, ఇంటర్వ్యూకి వచ్చారు నాకు, రాదండి నాకేంటో ఏమీ చేయలేండి, ఇక్కడ వాళ్ళందరూ పాడుతున్నారండి, చెప్తున్నారండి, చదువుతున్నారండి. ఏమండి ఇవన్నీ చేస్తే మోక్షం వచ్చేస్తుందని చెప్పారా మీకు ఎవరన్నా అని చెప్పారు? ఇవన్నీ వచ్చినంత మాత్రంలో మోక్షం వచ్చేస్తుందని ఎవరైనా చెప్పారా మీకు? చెప్పలేదుగా. దీనందరికీ సారాంశం ఏంటి, నీ మనస్సుని పరమాత్మ యందు నిలకడగా నిలబెడుతున్నావా లేదా? అవన్నీ అక్కర్లా. ఇది ఉందా మీకు, ఇది ఉందా నిలకడగా నిలబెట్ట ఉందా? అవే లేదండి. అప్పుడండి బాబుగారు ఉన్నప్పుడు వచ్చానండి నేను, అప్పుడు అమ్ము వారిని చూసేసరికి నాకు అమ్ము ఒళ్ళు జల్లరించిందండి వారి దర్శనంతో. మళ్ళా కొన్నాళ్ళ తర్వాత రాలేదండి, మళ్ళా ఏదో చెప్పారు మధ్య మధ్యలో, ఆయనకి ఏదో విశ్వాసం కుదరలేదు, నమ్మకం లేదు. మళ్ళా తర్వాత ఇప్పుడు వస్తున్నానండి, ఇప్పుడు చాలా కష్టంలోనే ఉన్నానండి, మీరు నన్ను గట్టెక్కించేయాలి. మా తమ్ముడు మా అమ్మగారు మరి చనువు చాలించారు, మాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు మా తమ్ముడే కొట్టేస్తున్నాడండి, ఆ ఇల్లు ఇప్పుడు నాకు రావాలండి అన్నాడు. అసలు ఈ మనసు భగవంతు యందు నిలబడడానికి ఈ ఇల్లు నాకు రావడానికి ఎంత దూరం ఉందండి? ఇల్లేమో బాహ్యపరమైనటువంటి వాటికి సంబంధించింది, మనస్సు భగవంతుని మీద నిలబెట్టడానికి కారణమేంటి? మనస్సు భగవంతుని మీద ఏకాగ్రత చేస్తే ఏ సమయానికి ఏది కావాలో బాధ్యత వారిది. మన ఎండలో నుంచోపెడతాడు ఏంటండి బాబు ఎప్పుడన్నా? మననే గనక ఎండలో నుంచోపెడితే, నుంచుండాల్సి వస్తే ఆయన మొబ్బన్న పట్టిస్తారు, చల్లని గాలిన్నా వీస్తారు, కానీ మన మీద ఎండ పడనివ్వరండి. అది మనం ఆశ్రయించిన గురుపాదం అంటే. మనందరికీ అనుభవంలు ఎక్కడ లేదు, ఎంత లేదు. నేను ఎప్పుడు అంటుంటాను కదా మీ అందరితో, మమకారం ఎవరికి ఉండకూడదు ఉండకూడదు అంటారు, కానీ మనమందరం అంటే మమకారం చాలా ఉంది మనం ఆశ్రయించిన గురువులకి. మనం ఎక్కడ ఏమైపోతామో, నేను ఎప్పటికప్పుడు మనకి ఏం లోటు చేస్తున్నారు? మన పూర్వీకులు తిననంత ఆహారము వెరైటీ మనం ఇప్పుడు తినగలుగుతున్నాం, మనం కావాలనుకున్నామా అది? కావాలని అనుకోలేదు. ఎందుకు అందిస్తున్నారు? నోటికి అందిస్తున్నారండి. చేతులకు కూడా పని ఇవ్వటం లేదు. మనం వండుకోవాల్సిన అవసరం లే. ఏ భక్తులో ప్రసాదాన్ని తీసుకొస్తున్నాడు? అబ్బా, అదే ఎవరు అంటే విన్నాము. ఓహో, నల్ల గులాబ్ జామ్ అంటే ఇలా ఉంటుందా? నిజంగా మనకి తెలీదు. పూర్వం చిన్నప్పుడు నల్ల గులాబ్ జామ్ అంటే పొడిగా ఉంటుంది గులాబ్ జామ్ తెలుసా మనకి? ఎప్పుడు తడిగా ఉండేది అబ్బా, పొడి తెలీదు. పొడిది కూడా వస్తుంది, పెండేది కూడా వస్తున్నాము రేపు. ఏమో, ప్రపంచంలో ఎవరు స్వీట్లు తింటలేదు, కానీ స్వీటు స్టాళ్ళు మాత్రం పెరిగిపోతున్నాయి. మరి ఎవరు తింటున్నారో అర్థం కావట్లేదు. అలానే వ్యాపారాన్ని చెడగొట్టమని చెప్పట్లేదు. కానీ ఒకటి, మనం ఎప్పుడు కూడా లోడ్ చేయడండి భగవంతుడు మనం ఆశ్రయించాలంతే. అందుకనే గురువుల సన్నిధిలో ఎలా ఉండాలి? పెట్టినట్టు తినాలి, చెప్పినట్టు వినాలి, పెట్టినట్టు తినాలి, చచ్చినట్టు పడి ఉండాలి. పెట్టినట్టు తినాలి. ఏది పెడితే అది మహాప్రసాదం. అది కూడా నువ్వు పదార్థమే కనుక చూస్తే, మళ్ళా మళ్ళా చెప్తున్నా, నిన్న కూడా చెప్పా, నీకు గనక తినేటువంటి ప్రసాదమే గనక పదార్థమనే గనక నీ దృష్టి పడితే, ఆ పదార్థం అంతే, దాన్ని నువ్వు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. నువ్వు పదార్థంగానే చూసావు దాన్ని, ప్రసాదంగా చూడలా. నువ్వు అదే ఆ పదార్థాన్ని చూడలా, నువ్వు కళ్ళు మూసుకున్నావు, ప్రసాదం భగవంతుడు నాకు ఇచ్చాడు, ఆకలిస్తుంటే దేవుడు నాకు ప్రసాదాన్ని అందించాడు అనుకున్నావు, అది ఏంటో అనే పదార్థ భావన నీకు రాలా. నువ్వు ఎంత తిను నీకేమవ్వదు. ఎంతోమందికి గురుదేవుల మరి అనుభవాల్లో ఎంతోమందికి ఉన్నది. వాళ్ళు మరి ప్రసాదరావు గారు విశాఖపట్నం వచ్చి గురుదేవులు అక్కడ పాండురంగపురంలో ఒక భక్తుల ఇంట్లో ఉన్నారు. మన ప్రసాదరావు గారు అదే మన వాడి తండ్రి, అది భవభూతి వాళ్ళ నాన్నగారు. బ్రహ్మాండమైన శుక్రతో ఉండేవారు ఎప్పుడు. ఆయన దిగుతూ వచ్చి వెంటనే కూర్చోలే, వెనకాల వాళ్ళకి అడ్డొస్తాం వాళ్ళ కూర్చో. అది వస్తూ ఆయన అప్పుడే షుగర్ టెస్ట్కి ఇచ్చి వచ్చాట. అక్కడ బ్రహ్మాండంగా ముళ్ళు 4+లో చూపించింది. ఆయనకు బాగా ఎక్కువ షుగర్ ఉంది. అక్కడ ఎక్కువ షుగర్ ఉంది. వస్తూ ఉంటే అదేంటి, ఆ ట్రైన్లో ఆయన బ్యాగ్ ఎవరో కొట్టేశారు. ఆయన కట్టుబట్టలతో వచ్చాడు. ఆయన వస్తూ కొంచెం ఒక షర్ట్ కొనుక్కున్నాడు. తర్వాత ఒకటి ఏదో కావాల్సింది, ఎందుకంటే కాలేజీ పని మీద వచ్చారు. అక్కడ యూనివర్సిటీలో పని ఉండి ఆ పని మీద వచ్చారు. ఇప్పుడు ఏం బట్టలు లేకుండా ఎలా వెళ్తాడు? ఇంకో బట్టలు ఉండాలి కదా. బట్టలు కొనుక్కున్నాడు, మళ్ళీ షుగర్ చూపించుకున్నాడు. స్వామివారి దగ్గరికి వచ్చారు. వస్తూ స్వామివారు, బాబుగారు ఇక్కడే ఉన్నారని తెలిసింది కదా, ఒక దండ కూడా తీసుకెళ్తే బాగుంటుంది అనుకుని ఒక చిన్న దండ కొనుక్కున్నారు. కొనుక్కుని వచ్చారు. వచ్చేసరికి బాబుగారు లోపల ఉన్నారు. ఇంకా ఇది ఇంకా టైం పడుతుంది అన్నారు. అనేసరికి ఈయన ఏమన్నారు, అయితే ఇంకా టైం పడుతుంది, అయితే ఇంక ఎంత టైం పడుతుంది అంటే, బయట వాళ్ళని అడిగాడు ఎంత టైం పడుతుంది అని. అంటే ఏమోనండి చెప్పలేమండి అన్నారు. అనేసరికి ఈయన ఏమేం చేశారు, ఇప్పుడే కాలేజీలో కూడా పని ఉంది, వెంటనే ఒకసారి కాలేజీలోకి వెళ్ళి పని చూసుకుని వస్తాను అని చెప్పి కాలేజీకి పనికి వెళ్ళి వచ్చారు. వచ్చేసరికి బాబుగారు బయటికి రావడం, పాదపూజ జరిగిపోవడం, అందరూ దండలు వేసేసుకోవడం, మళ్ళీ తిరిగి గదిలోకి వెళ్ళిపోవడం కూడా అయిపోయాయి. మహా అయితే 1.5-2 గంటలు మన దృష్టిలో అప్పుడు అక్కడ ఏదో లీల పెట్టిన వచ్చి, అయ్యో దండ తెచ్చుకున్నానే, దండేసుకుందాం అనుకున్నానే. ఆయన పాపం అయ్యో పాదపూజ అయిపోయింది అని ఆయన భయపడుతూ ఉంటే, వెంటనే బాబుజీ మహారాజు ఏం చేశారంటే, ఏది ఎవరు వచ్చారు ఎవరో చూడండి అన్నారు. అంటే బయటకు వచ్చి చూస్తే ప్రసాదరావు గారు వచ్చిన్నారు. ఏమండి బాబు ఇలా ప్రసాదరావు గారు వచ్చారండి అని చెప్పడం జరిగింది. అవునా, ఉత్తమ బ్రాహ్మడు వచ్చాడు ఆయన. ఇంతకన్నా ఎవరు కావాలి? సిరిపురం లక్ష్మి గారి భర్త గారు వచ్చారు ఆ రోజు. సిరిపురం లక్ష్మి గారి భర్త ఆ రోజు వెళ్ళిపోయిన తిథి. అందుకని ఆమెని ఇంతకన్నా ఏం కావాలమ్మా, చూడమ్మా ఉత్తమ బ్రాహ్మణుడు వచ్చారు, వేది విస్తరమై పెట్టు భోజనం పెట్టాను. అరే వారు చక్కెర పొంగలి చేశారు బాగా. వేసే స్వామివారు నిలబడి, ఏమ్మా చూస్తావేంటి, మీ ఆయన ఆనందించొద్దు, మీ ఆయన తృప్తిగా ఉండాలంటే ఈ బ్రాహ్మణుడికి తృప్తిగా నువ్వు భోజనం పెట్టద్దు, నువ్వు అలా చూసి వడ్డిస్తావేంటి అంటున్నారు. ఈయన ఈవిడ గరిటతో వేస్తుంది, ఏది చక్కెర పొంగల్ గరిటతో వేస్తుంది. అలా చూస్తావేంటమ్మా, గరిటతో వేస్తావేంటి, అదా వడ్డనంటే వెయ్యి ఉందా అంటే మొత్తం గంభీరం అంతా ఆయన ఆయన ఇంకేమనలేక ఆయనకి ఆ షుగరే కనిపిస్తుంది. ఇలా బాబుజీ వంక, ఇలా దీని వంక, ఏంటి ప్రసాదు ఏంటి చూస్తున్నావు నువ్వు, నీకేం కనిపిస్తుంది అక్కడ, ఏం కనిపిస్తుంది అక్కడ నీకేంటి అంటే పాపం చెప్పలేకపోతున్నాడు. ప్రసాదం ప్రసాదం గురుదేవులు అందులో ఎదురుకుండా కూర్చుని చెప్పి పెట్టిస్తుండే దాన్ని ఏమంటాడు పాపం ఆయన, ఏమని లేక చూస్తుంది తినవయ్యా ఇంకా చూస్తావేంటి, దగ్గరికి వచ్చిన తర్వాత కూడా చూడక చూడడం ఏమిటా ఆలోచించడం, తినేసే మొత్తం అంతా ప్రసాదం ఎలా వదిలిపెడతామైనా అంటే మొత్తం చక్కగా ఇంత నెయ్యి కూడా వేసి చక్కెర వంగల్లో తినాలంటే పాయసంలోనూ మన వాళ్ళు చూస్తా చూస్తా వేస్తారండి నెయ్యి, అది కాదు పద్ధతి, చెంబు నెయ్యి అలా వేసేయాలి మధ్యలో గొయ్యి తీసి, మధ్యలో గొయ్యి తీసి అందులో నెయ్యి వేసి దాని కలుపు అన్నారు, ఇంకా చూస్తావండి నోటికి అందించు అన్నారు. ఆయన చక్కగా ఇలా తీసుకుని హాయిగా తీసేసుకున్నాడు మొత్తం, మెతుకు కూడా ఉంచడానికి వీల్లేదు, మొత్తం తీసేసుకున్నాడు ఆయన. తీసేసుకున్నారు ఆయన మనసులో ఉంది షుగరు 4+ షుగర్ 4+ ఆయన అనుకుంటున్నాడు పాపం. అనుకుంటూ ఉంటే అంతా అయిపోయిన తర్వాత ఏదో భయపడుతున్నావు కదా ఇప్పుడు వెళ్ళి షుగర్ చూసుకురా అన్నారు. నువ్వేదో వస్తూ టెస్ట్ చేసుకొచ్చావు కదా ఏదో షుగర్ ఎలా ఉందో లేదో అని, ఇక్కడికి వస్తూ నీకు ఏదో అనుమానం వచ్చింది కదా అందుకని షుగరు టెస్ట్ చేయించుకుంటే ఏదో అనుకుని భయపడుతున్నావు కదా ఇప్పుడు వెళ్ళి టెస్ట్ చేయించుకోయా, గట్టిగా చేయించుకో, సరిగ్గా చేయించుకో అన్నారు. ఏముంది అక్కడ? ఏమి లేదు, నిల్ ఎంత ఉండాలో అంతే ఉంది. ఆయన వెంటనే వెళ్ళినప్పుడు అడుగులు అడుగు వేసుకుని వెళ్ళాడు, వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకని? షుగర్ లేదు. ఇప్పుడు అక్కడ ఏది భవరోగాన్ని హరించేటువంటి పరమేశ్వరుడు దగ్గర, పరమేశ్వరుడు పెట్టినటువంటి ప్రసాదం దగ్గర అక్కడ ఏముంది అంటే నీకు ఏదైతే అడ్డు వస్తున్నాయో వాటినన్నిటినీ హరించే శక్తి అక్కడ ఉంది, వారి అనుగ్రహ వీక్షణలో ఉంది, వారు చూసినటువంటి ఆ ఏది ఆ దృష్టి ఆ చూపులో ఉంది. ఇలాంటివి ఎన్నెన్ని జరిగినాయో, ఎన్నెన్ని గురుదేవులు వారి యొక్క లీలను చూపించారు. కాబట్టి ఇక్కడ ఏది గురుపాద తీర్థంబు గురువులకు కలుగునే జ్ఞాన విజ్ఞాన యోగ యోగ అనుభవం. యోగ అనుభవం అంటే ఏంటి అక్కడ? యోగ చిత్తవృత్తి నిరోధక, చిత్తవృత్తి లేకుండా ఉండేది యోగం. అక్కడ నీ మనసు పనిచేయకూడదు. ఇక్కడ యోగం చేస్తూ మన వాళ్ళు కూడా యోగాలు చేస్తూ ఉంటారు, కాలు సరిగ్గా తిప్పానా, చేయి సరిగ్గా పెట్టానా, నిన్ను నువ్వు మర్చిపోలే అక్కడ. అసలు యోగం అంటే ఏంటి? నువ్వు ధ్యానం అనేటువంటి మనకు 18 అధ్యాయాల్లో భగవంతుడు చూపాడు యోగాన్ని. యోగం లేదు అందులో, ఎన్ని యోగాలు చూపించాడండి. ముందర నీకు అర్జున విషాద యోగం అనేటువంటిది నీకు ముందర నీ మీద నీకు దుఃఖం కలిగితే, నాకేదో తెలియటం లేదని అయోమయంగా నువ్వు కనుక దుఃఖిస్తే అది విషాద యోగం అయితే అప్పుడు సాంఖ్యయోగంతో మొదలైంది అక్కడ. అది అర్జునుడే కాదు ప్రతి జీవుడికి కూడా గుణపాఠమే, అది ప్రతి జీవుడికి కూడా గుణపాఠమే. అందుకని గురుపాద తీర్థంపు గురువులకు కలుగునే గురుపాద తీర్థం, గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములను ఏది అభిషేకించుకున్నటువంటి తీర్థం ఉన్నదే తీసుకోకుండా, ఆ గురుపాద తీర్థం క్రోలకుండా తీసుకోకుండా, ఆ గురు పదములు ఏది స్వామివారి ముఖస్సుగా ప్రవహించేటువంటి పదముల నుంచేటువంటి ఆ మహిమ గురుపాద తీర్థం ఉన్నది జ్ఞాన విజ్ఞాన యోగ అనుభవాన్ని ప్రసాదిస్తుందండి. మామూలు జ్ఞానం కాదు, ప్రపంచ జ్ఞానం కాదు, ఇది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే కలిగిస్తుంది అక్కడ జ్ఞానం, ఉత్త జ్ఞానమే కాదు విజ్ఞానం, విశేషమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి యోగ అనుభవాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ తర్వాత గురు సుప్రసాదము కొనుక్కున్న కలుగునే గురు సుప్రసాదము కొనుక్కున్న కలుగునే ప్రతిలేని చిత్త ఉపరతి తెలుసుకో. గురు సుప్రసాదం ఎక్కడ ప్రసాదం దొరుకుతుందో, వారి ముఖస్థుగా వారి గురించి మాట్లాడుకుంటున్నామంటే, వారి మాట వింటున్నామంటే అది సుప్రసాదమే కదా. వారి ముఖస్థుగా ప్రవహించినటువంటి ఆ బోధన గురించి మనం చెప్పుకుంటున్నాము, చెప్పుకుంటుంటే అది సుప్రసాదమే కదా, వారి ఉచ్చిష్టమే కదా. వారి ఉచ్చిష్టం అంటే అందరూ అనుకుంటారు వారి ఆహారం తీసుకోగా వారి గొడ్డించినటువంటి ఆ నివేదనలో వారి తీసుకున్న తర్వాత మిగిలినటువంటి అక్కడ ప్రసాదం. అబ్బో మహత్తరమైన మహత్తరమైన ఫలితం దక్కిస్తుంది అది. అది ఎల్లప్పుడూ దొరుకుతుందా? సర్వకాల సర్వావస్థలు ఎందుకు దొరుకుతుందా? ఇవన్నీ అసలు దొరకాలంటే ఎక్కడుంటే వస్తుంది? గురుపాద సన్నిధిలో ఉంటే వస్తుంది. గురుపాద సన్నిధిలో నిలబడాలిగా మానవుడు. అందుకని గురు సుప్రసాదం కొనుక్కున్న కలుగుని ప్రతిలేని అబ్బా అసలు భావన చేయడానికే ప్రతిలేని చిత్త ఉపరతి సుఖం అంటే ఇంత అని అసలు ఎనలేనటువంటి చిత్తానికి అటువంటి ఉపరతి సుఖాన్ని అంటే ఉపరతి అంటే సమీపమునందు, ఉప అంటే సమీపమునందు, సుఖమును పొందాలి అంటే దేనివల్ల? ఆ గురు తత్వం, ఇది గురు సుప్రసాదం. అందరిలో ఉన్న పరమాత్మను దర్శించండి అన్నారు, అది గురు సుప్రసాదం. గురుదేవుల ముఖస్థుగా ప్రవహించినటువంటి ప్రసాదం అది. అందరిలో ఉన్న భగవంతుని దర్శించండి, అందరిలో ఉన్నటువంటి మంచితనాన్ని మన ప్రార్థనలో చెప్పట్లా గురుదేవులు అందించింది. మంచినే చూచుటకు, మంచినే చేయుటకు, మంచినే ఆలోచించుటకు తగిన సద్బుద్ధిని మాకు దయచేయుము. తగిన సద్బుద్ధి మనకున్నదా? అలాగే గురుతత్వం ఆత్మ కనుగొనుకున్న కలుగునే మనసు అన్నారా, వినడం ఉన్నారు అసలు అక్కడ. గురుతత్వం ఆత్మ అంటే తనకి భిన్నంగా ఉన్నది అనుకోకుండా, ఆ గురుతత్వాన్ని ఆత్మ ఏది కనుగొనకుండా అంటే తెలుసుకోనకుండా దాన్ని గుర్తించకుండా కలుగుతుందా? నిరతిశయమైన పరమపదం. ఆ పరమపదము నిరతిశయమైనటువంటిది. ఆ పద పరమపదము దొరుకుతుందా మనకి? అట్లుగా ఉన్న విద్యార్థి అయిన యోగి చెప్తున్నది అమ్మ. ఎక్కడి గురించి చెప్తోంది? గురుదేవుల యొక్క సమక్షంలో, గురు సాన్నిధ్యంలో మనం ఎట్లా నిలబడాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధమైనటువంటి ఆవేదనని మనం పొందుతూ ఉండాలి. అట్లుగా ఉన్న విద్యార్థి అయిన యోగి, విద్యార్థి అయి ఉండాలి, యోగి కూడా అయి ఉండాలి అక్కడ. అంటే సాధన విషయంలో తన ఆ యోగంలో మన మనసు నిలబడాలి. అట్లుగా ఉన్న విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తులెదలోన పెనుగొనంగా. వినయము భయము అంటే వినయం అనేటువంటి యోగం, భయం అనేటువంటి యోగం, వినయ భయభక్తి భక్తి అనేటువంటి యోగం ఎదలోన పెనుగొనంగా అలా చతుర్విధ శుశ్రూషలాచరించుకొనుచు. అలా శుశ్రూష, చతుర్విధ శుశ్రూష. ఏదో మనకి కింద కూర్చోలేం కాబట్టి గురుదేవులు ఎదుట తప్పక ఇసుక ప్రారంభ గ్రహచార బండిని ఏదో ఇక తప్పక కుర్చీలో కూర్చున్నాం, కానీ గురుదేవులు ఎదురు కూర్చుని కాలు మీద కాలేసి కూర్చుని కాలు కూడా ఊపుతూ ఏమండి కుర్చీని కూడా వెళ్ళగల వెళ్ళగిలా పెట్టుకుంటూ అలా ఉంటే అది శిష్యుల లక్షణమా? తత్వం అర్థమవుతుందా? అలా శిష్యుడే గనక అలా నిజమైనటువంటి గురుతత్వాన్ని అర్థం చేసుకోబోతే ఎన్ని జన్మలకి లోనవుతాడు? దాని జాగ్రత్త ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి, మనమే ఆచరించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, అక్కడ అట్లుగా ఉన్న విద్యార్థి అయిన యోగి. విద్యార్థి ఎంతవరకు అండి? ఎప్పటికీ గురువుల్ని ఆశ్రయించిన శిష్యుడికి ఎప్పటికీ విద్యార్థి, గురువుల సన్నిధిలో ఎప్పటికీ విద్యార్థి. అదేంటండి, గురువుగారు ఇప్పుడు కనిపించట్లేదు కదండి. కానీ గురువుగారు ఒక్క స్వరూపం కనిపించకపోతే ఏమైంది? ఇప్పుడు వారే అంతరా నేనున్నానా, నీ నాకు అటువంటి అనుభూతిని ప్రసాదిస్తున్నప్పుడు నా గురుదేవుడు ఎక్కడ లేడు? ఏది కాకుండా ఉన్నది, జడంలోనూ ఆ స్వరూపమే, చైతన్యంలో కూడా అదే స్వరూపం. ఫ్యాను జడమైతే కరెంటు చైతన్యమైంది అక్కడ కదా, లేకపోతే దాని ఉపయోగం ఎలా వస్తుంది? అందుకని అన్నిటి ఎందు కూడా ఉన్నటువంటి అంతటా ప్రకాశించేటువంటి ఆ శక్తి స్వరూపాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎప్పటికీ విద్యార్థే. అట్లుగా ఉన్న విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తులెదలోన పెనుగొనంగా అలా చతుర్విధ శుశ్రూషలాచరించుకొనుచు అనిశంభు గురువుల గొలచునగా. అనిశంభు అంటే సర్వకాల సర్వావస్థలే ఎందు. అదే కదా మొన్న ఇది అర్జునుడి దగ్గరికి, కృష్ణుడు ఎప్పుడు అర్జునుడు విడిచిపెట్టి ఉండేవాడు కదట, మొన్న ఎక్కడో చూశాను. అర్జునుడి దగ్గరికి తెల్లవారేసరికి నేను అర్జునుడు బావ దగ్గరికి వెళ్ళాలి అని కృష్ణుడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉండేవాడట. అమ్మగారు చూసిందంట, రుక్మిణీదేవి చూసింది, అష్టపత్నులు అందరూ చూస్తున్నారు. ఈ నేను ప్రొద్దుటే లేచిన తర్వాత బావ దగ్గరికి వెళ్ళాలి, బావ దగ్గరికి వెళ్ళాలి, బావ దగ్గరికి వెళ్ళిపోవాలి, అర్జునుడి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళిపోతున్నారు. ఏంటి మనకేమి ఇల్లుంది, భవనం ఉంది, ఇంత మరి రాజు కదా, ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉండగా ఇదంతా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఏంటి? కొన్ని రోజులు చూడగలిగారు, తర్వాత చూడలేకపోయారు. వెంటనే స్వామివారు కృష్ణుడు, కృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయానికి రుక్మిణమ్మ తల్లి అందరూ కూడా బయలుదేరారట. బయలుదేరి అసలు ఏం జరుగుతుంది అక్కడ చూడాలని వెళితే కృష్ణుడు అక్కడ కూర్చుని హాయిగా కూర్చుని అక్కడ ఏది విసురుతున్నాడట. విసురుతూ ఉంటే అప్పుడు రుక్మిణమ్మ తల్లి లోపలికి వచ్చింది. వచ్చేసరి అన్నట అంటే అర్జునుడు పడుకుని ఉన్నాడు. అంటే అమ్మో మరి పతిదేవుడు స్వామి కృష్ణయ్య మాట్లాడుతున్నారని ఏ చప్పుడు కాకుండా మెల్లగా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు కృష్ణుడు అన్నాడట చూపించాడు చూడు అన్నట. అంటే ఆయన నిద్రపోతూ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఓం కృష్ణ ఆయ నమః 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 అంటున్నట్టు. ఇది అందరికీ కనిపించేది నిద్ర, గుర్తించే వాళ్ళకి మాత్రము కృష్ణనామం జరుగుతుంది. అక్కడ ఆయన వదిలిపెట్టకుండా కృష్ణనామం చేస్తూ ఉంటే అప్పుడు అర్థమైందంట, ఇది స్వామికి ఇంతలాగా ఎందుకు వదిలిపెట్టలేకుండా వచ్చేస్తున్నారా అంటే ఆయన ఎప్పుడూ అహర్నిశలు ఆయన వదిలిపెట్టలేడు, అంత నామం చేస్తున్నాడు ఆయన, అందుకని కదా వదిలిపెట్టకుండా వచ్చారు అని అప్పుడు ఏది ఆ వచ్చినటువంటి అష్టపత్నులు కూడా ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం అందులో ఎన్నో అసలు మంది ఏ శాతం అండి మనం భగవంతుని తలుచుకుంటున్నాం అనుకుంటూ ఉంటాం కదా. నేను ఎప్పుడు భగవంతుని ఎవరిని అడిగితే చాలు భగవంతుని ఎప్పుడు తలుచుకోండి చెప్పడానికి తేలిక, మనం ఎంతసేపు చేయగలుగుతున్నాం, మనం అహర్నిశలు చేయగలుగుతున్నామా? అర్జునుడి వెంట్రుకలు కూడా కదిలే వెంట్రుకలు కూడా ఓం కృష్ణ ఆయన ఓం కృష్ణ ఆయన ఓం కృష్ణ ఆయన అంటున్నాయట. అంటే అసలు కృష్ణుడు లేని అర్జునుడు లేడు అక్కడ. అదే నరనారాయణ తత్వం అంటే అక్కడ నరుడంటే అర్జునుడు, నారాయణుడు అంటే నారాయణమూర్తి. ఈ నరనారాయణుల యొక్క తపోభూమి ఎక్కడంటే బదరికా క్షేత్రం. నరనారాయణుల యొక్క తపోభూమి ఎక్కడ? బదరికా క్షేత్రం. అక్కడికి వెళ్ళి అక్కడ తపస్సు చేశారట వాళ్ళు. అందుకని మనం ఇక్కడ ఎన్నో శాతం మనకి. అందుకని అట్లుగా ఉన్న విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తులు ఎదలోన పెనుగుణంగా అలా చతుర్విధ శుశ్రూషలు ఆచరించుకుంటు. చతుర్విధ శుశ్రూషలు అంటే అంగ శుశ్రూష, అర్ధ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. అంటే అంగ శుశ్రూష అంటే కాళ్ళు నొక్కడం చేతులు నొక్కడం అనుకుంటారు గురువు గారికి, కానీ అక్కడ మన గురుదేవులు చెప్పారు శరీరానికి శుశ్రూష చేయటం కాదట. ఆయనకి ఎందుకు శుశ్రూష చేయటం? ఆయన ఎలా సర్వవ్యాపకంగా ప్రకాశిస్తున్నారో ఆయన యొక్క అనంత రూపాన్ని నిరంతరము ధారణ చేసి దానికి కావలసిన ప్రయత్నం చేయటమే అక్కడ అంగ శుశ్రూష. గురుదేవులు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇంతవరకు ఉన్నారా? లేకపోతే కొన్ని మాతాజీ అంటాను ఇంతవరకే ఉన్నారా? కాదు కదా. అప్పుడు నా గురుదేవులు ఎలా ఉంటారు? అనంతంగా ఉన్నారు. లేనిది ఎక్కడా? వారిలోనే ప్రపంచమంతా ప్రకాశిస్తుంది. అటువంటి తత్వాన్ని నిరంతరము విచారణ చేయటం అంగ శుశ్రూష. అర్ధ శుశ్రూష అని కూడా ఉంది. అంటే వారికి ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది గబుక్కున ఏంటంటే ప్రయోజనాన్ని గుర్తించి చేయటం. కొంతమంది ఏమంటారంటే ఆ గురువుగారికి ఏది అవసరమైతే అది ధనాన్ని ఖర్చు పెట్టడం అంటారు. అది బాహ్యమైనటువంటిది అవ్వచ్చు, కానీ అసలు ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నట్టు మనకి, ధనాన్ని ఎవరు ప్రసాదిస్తున్నట్టు. అందుకని ప్రయోజనం అంటే మనకి జీవితాన్ని ఇచ్చి ఇంత వారి సన్నిధి మనకి ప్రసాదించినందుకు దాని ప్రయోజనం ఏమిటి, దానికి ఏంటి ప్రయోజనం అంటే నిరంతరము వారి ముఖస్థుగా ఏది ప్రవహిస్తుంది, వారి కను చూపు సైగలతో ఎటువంటి బోధన అందిస్తున్నారు, వారి ముఖత ఎటువంటి బోధన అందిస్తున్నారు, వారు నడక ద్వారా ఎటువంటి బోధన అందిస్తున్నారు, వారు అసలు ధ్యానం చేసుకుంటూ ఎంతెంత సృష్టిని వారు ఎంతెంత సృష్టిని శాంతపరుస్తున్నారు, వీటినన్నిటిని కూడా అర్థం చేసుకుంటే అది అర్ధ శుశ్రూష. స్థల శుశ్రూష అని ఉంది. అంటే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా తుడడం అనేటువంటిది బాహ్యార్థం. కానీ అక్కడ అంత మాత్రమే కాదు, ఎవరి హృదయాలలో భగవంతుడి యొక్క తత్వాన్ని నింపడం కోసము, వారు ఎటువంటి కార్యక్రమాల కోసం ఆ అవతారంలో ఎంతెంత విజృంభించి వారి యొక్క పర్యటన జరుగుతుందో ఆ విధంగా వారు వెళ్ళే చెయ్యక్కర్లా, ఒక చోట ఉండి కూడా ఎంతోమందికి దర్శనాలు ఇచ్చిన మరి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మనం చేయగలుగుతున్నామా లేదా దాన్ని దర్శిస్తే చాలు అక్కడ. అలాగా అంగ శుశ్రూష, అర్ధ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అంటే ఆ ప్రభువు ఎలా మనలో ఉండి ఇంద్రియాలకి స్వయం ప్రకాశమై ఉన్నారు అనేటువంటి, ఇలాగ అనేక రకాల అంటే అన్నిటినీ కూడా అంతరార్థంగా మనం గుర్తించుకుంటూ వెళ్తే అసలు మిగిలేదు ఏముంటుందండి? అంత దాకా అక్కర్లేదండి. మనం ఏదో ఈ శరీరాన్ని చూసి ఆనందపడిపోతూ ఉంటాం. ఈ శరీరం బాగుందో లేదో చూసుకోవడానికి మరొక జడమైన అర్థం కావాల్సి వస్తుంది. వెళుతూ వెళ్తూ దారిలో కూడా దీని దుంపాదేగా, దారిలో కూడా కారు కనిపించనివ్వండి ఆపి, గుండును కూడా చూసుకోవాలనిపిస్తుంది కదా, అవునా? మనలో అనమాట చూడండి, మా వాడు సత్యం ఒప్పుకుంటున్నాడు చక్క. గుండుగా ఉన్నా కూడా వెళ్తూ వెళ్తూ కారు అర్థమే ఉందనుకోండి, కారు అర్థంలో చూసుకుంటూ నా ముఖం కనిపిస్తుందా లేదని మళ్ళీ దాంట్లో చూసుకుంటుండో, ఏమండి కనీసం కుక్కన్న అక్కడ చూసుకోవట్లే. కుక్కకి కూడా పిచ్చుకు కూడా అర్థం కనిపిస్తే పొడుచుకుంటూ ఉంటుంది, కానీ మనిషికి ఎక్కడ బొమ్మ కనిపిస్తుందా, నా బొమ్మ చూసుకుందాం, జడం, అది జడమే, ఇది కూడా జడమే, కానీ ఇందులో ప్రకాశించేటువంటి పరమాత్మని మనం దర్శించగలుగుతున్నామా లేదా? అందుకని ప్రతి విషయంలో అటువంటి అంతరార్థాన్ని, అందుకని చతుర్విధ శుశ్రూషలు ఆచరించుకొనుచు అని శంభు అంటే నిరంతరం గురువుల గొలచునగా ఎంత ఆనందంగా ఉంటుందండి. మీరు అందరూ కూడా ఒక్కసారి మీలోకి మీరు వెళ్ళి ఆనందించండి. ఒకసారి మీ భావనని మీరు ఏ భగవంతుని ఆశ్రయించారో ఆ భగవంతుడు, ఒకే ఒక భగవంతుడి వైపుకు వెళ్ళండి. మళ్ళా నేను మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి, మా ఏది భవన సమూహంలోనేమో ఏముంది వినాయకుడు ఉన్నాడండి, మళ్ళా భవన సమూహానికి బయటకు వస్తే కనకదుర్గమ్మ వారు ఉన్నారండి అని ఇంతమంది దేవతలను తలుచుకోవద్దు, అక్కడే వస్తుంది మనకంతా. ఆ అనేకత్వాన్ని లేకుండా ఏకత్వాన్ని సిద్ధింపజేయడం కోసమే గురువులు కావాల్సి వచ్చింది. గురువు ఎందుకు అవసరం అంటే ఉన్నదొక్కటే అదే అనంతంగా ప్రకాశిస్తోంది. ఆఖరికి రాను రాను లోపలికి వెళ్ళగా వెళ్ళగా ఆత్మతత్వాన్ని తెలుసుకోగా తెలుసుకోగా, నువ్వు అంటూ బాగుంటే కదండి, ఎక్కడికి తిరుపతి వెళ్ళటానికి కారణం ఎవరికి వాళ్ళు, నేనంటూ బాగుంటే కదండి ఇక్కడ రావడానికి కారణమైంది, ఎవరికి వాళ్ళకి నేనంటూ బాగుంటే కదండి వినాయకుడి దండం పెట్టడానికి. అందుకన్నిటికన్నా గొప్పది ఏంటి, తాను. అదే ఆత్మతత్వం అంటే నేను, కానీ శరీరంతో ఉన్న నేను కాదు, శరీరాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి అటువంటి తత్వాన్ని గుర్తించాలని శంభు గురువులను ఒలుచును అనగా అంటే పాపరహితురమైన వాడా అని. అక్కడ గురుడజుడు, గురుడు విష్ణువు, గురుడు మహాదేవుడు, అఖిల గురుడు, గురుడు సద్గురుడే పరబ్రహ్మంబని గురుని నుపాసించునెప్పుడు గురుతర భక్తిన్. అజుడు అంటే జన్మ లేనటువంటి వాడు, అజహ మనమంతరం జన్మ కలిగిన వాళ్ళం, ఆయన అజోస్మి అని వస్తుంది కదా భగవద్గీతలో, అజోస్మి అజోస్మి నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. అజహ అంటే, అజహ అంటే పుట్టుకలేనివాడు, అందుకని అజుడు గురుడు, అజుడు గురుడు విష్ణువు, అజహ అంటే బ్రహ్మకి అని కూడా ఉన్నట్టుంది అని. గురుడు అజుడు, గురుడు విష్ణువు, గురుడు మహాదేవుడు, అఖిల గురుడు, గురుడే సద్గురుడే పరబ్రహ్మమని గురుని ఉపాసన ఉపాసన ఉపాసన. ఇప్పుడు గురువుని ఉపాసించండి, ఎలా ఉపాసించగలుగుతాం? అందుకని అందరూ మనలో ఉన్నటువంటి ఎవరే భగవంతుని ఆశ్రయించారో ఒక్కసారి ఆ భగవంతుని మీలోకి మీరు వెళ్ళి ఒక్కసారి తలుచుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తిగా ఉంటుందో. కాకపోతే ఉండదు మనసు, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అందరికీ నిలబడకుండా లేదు, కొద్దిసేపైనా నిలబడుతోంది కానీ ఏకాగ్రతగా నిలబడలేకపోతుంది. ఎందుకంటే ఈ మనసు గాడికి కంగారులు వచ్చేస్తూ ఉంటాయి. అంతకుముందు చాలా వాటిల్లో దొర్లి దొర్లు వస్తుంది కదా ఈ మనసు, అన్ని విషయాల్లో బయట లోపల ఎక్కడో బోళ్ళని వినడంతోనూ కనడంతోనూ అనడంతోనూ చదవడంతోనూ బోళ్ళన్ని రీతిలో అది కుప్పిగంతు లేస్తూ వేస్తూ వస్తుందేమో. ఈ మనసుగాడు ఒక్కచోట ఏకాగ్రతగా నిలబడలేడు. ఆ ఏకాగ్రతగా నిలబడాలి అంటేనే ఇక్కడ గురుముఖత బోధామృతాన్ని మనం వింటూ ఎప్పుడైతే అక్కడ నిష్ట నిలుపు గురుదేవంలో నిష్ట నిలుపుతామో అప్పుడు అక్కడ నిలబడుతుంది. గురుదేవులు దీనికి ఉపమానం చెప్తుండేవారు, రేడియో నీదే, నీ చేతిలోనే ఉంది ఆ రేడియోని, రేడియో ముళ్ళు నువ్వే కదుపుతున్నావు, నువ్వు విజయవాడ రావాలి అనుకుంటున్నావు, విజయవాడలో భక్తిరంజన్ పెట్టుకోవాలి అనుకున్నావు నువ్వు ఆ ముళ్ళు తిప్పుతూ నువ్వు అటు ఇటు గబగబా తిప్పేస్తూ ఉంటే బరబరలాడుతుంది కానీ విజయవాడ మిగులుతుందా నీకు? ఇప్పుడు ఆ రేడియోలు లేవేమో మరి, బరబర బరబరలు ఆడుతుంటుంది, అంతేగాని మనకి విజయవాడ స్టేషన్ మీద నిలబడదు. అదే మెల్లగా తీసుకొచ్చి ఆ విజయవాడ, అదేదో నెంబర్ ఉండేది పూర్వం 8 మీదో ఎంతో, ఆ విజయవాడ మీద ముళ్ళలా మెల్లగా తీసుకొచ్చి ముళ్ళు అక్కడ పెడతాం అనుకోండి, భక్తిరంజన్ రాదు, తప్పకుండా వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు రాదులేండి, కాకపోతే ప్రొద్దుట వేళ వస్తుంది, మనకు అదే తెలుసు కాబట్టి అంతవరకే చెప్పాను. అందుకని అలాగే మనం కూడా ఈ మనస్సు అనేటువంటి వాడిని మెల్లగా దాన్ని చక్కగా, దాని కూడా శనైరు పరమేత అని భగవద్గీతలో చెప్పారు, మెల్లమెల్లగా దానిని కూడా సవరి చేస్తూ, ఇమే నువ్వు అట్లా పరుగు పెట్టకే, నువ్వు అలా పరుగు పెడితే నాకు చాలా బాధాకరంగా ఉంది అని నీ మనస్సును నువ్వే సముదాయించుకుంటూ దాన్ని తీసుకొచ్చి నీకు కావలసినటువంటి చోట ఆ శ్రీ గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములయందు మనస్సును నిలబెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత తృప్తిగా ఉంటుంది. ఎలా అనుకుంటావు అప్పుడు? ఓం నమో భగవతే కాళీ ప్రసాదాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే మహాదేవాయ, నువ్వు ఎవరు తలుచుకుంటే వాళ్ళని అక్కడ మనసు నిలబడుతుంది. అప్పుడు ధ్యానం మనం వెంట పడుస్తుంది, ధ్యానం వెంట నువ్వు పడవు. దానినే సాధన అభ్యాసము అన్నారు. దానినే మనం ఏంటి, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ జగృహ్యతే. అభ్యాసం ఎప్పుడైతే కలుగుతుందో వైరాగ్యం దానంతర అదే వస్తుందండి. ఇక్కడ మనం కూర్చోవాలి అనుకున్నాం, మనం చేసుకోవాలి అనుకున్నాం, అప్పుడు మనకి టైం ఎంత అయిపోతుందో, లేకపోతే ఆకలేస్తుంది, ఇవన్నీ గుర్తుకొస్తాయండి, ఇవన్నీ గుర్తుకురావు. చిన్నపిల్లల కంటే ఇక్కడ నిలబడలేరు, కూర్చోలేరు కాబట్టి ఒకవేళ వాళ్ళకి మంచి వెళ్ళవచ్చు, బయటికి వెళ్ళిపోవాలంటే కూడా వంకలు ఇటువంటివన్నీ కూడా. నేను ఒక చోట చూశానండి, డెన్మార్క్లో వాళ్ళు పూజలు పెట్టారు, పూజలు పెడితే మేము అక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించాం రామయ్య, చేయిస్తుండే కార్యకర్తలు అదేంటి పిల్లల కోసమని బిస్కెట్లు కేకులు చాక్లెట్లు బోళ్ళని పెట్టి అక్కడ వాలంటీర్లు పెట్టారు. అంటే వాళ్ళకి అలవాటట అది, ఎందుకంటే కూర్చున్న పెద్దవాళ్ళు లేవకుండా ఉండాలంటే ఈ పిల్లలకి స్థిరత్వం రావాలట. అందుకని వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళను, వాళ్ళకి ఏం కావాలంటే ఏదో అల్పాచమానాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోను, మళ్ళీ రాగానే వాళ్ళకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి కూర్చోబెట్టి తినేసి లోపలికి వెళ్ళమను. ఇంక ఎవరు లేస్తారు చెప్పండి? అది కూడా బాగానే ఉందనిపించింది, బాగానే ఉందనిపించింది, కానీ ఇప్పుడు తల్లుల మనసు కుదరదే. ఇప్పుడు పిల్లల్ని అయితే బయటకు అట్టు పెట్టారు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తల్లికి నా పిల్లవాడు బయటికి వెళ్ళాడు, ఇక్కడికే వెళ్ళాడా ఇంకెక్కడికైనా వెళ్ళాడా? అదిగో అల్లరి పిల్లవాడు మీద చెయ్యి మరీ వేసుకెళ్ళాడు, ఇప్పుడు వీడు అక్కడే ఉంటాడా ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడు? ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళ మనసు ఎలా ఉంటుంది ఇప్పుడు? వాళ్ళ మీద పరిగెత్తుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మనస్సుని ఏకాగ్రత చేయటం చాలా కష్టం. అలాగే పిల్లల్ని కూడా ఎందుకంటే మనం కూడా పిల్లల్ని కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం మనం చేయాలి మెల్లమెల్లగా, అర్థమవని కాకపోని. వాళ్ళకి ఇప్పుడు కొత్త సూచన, కొట్టే రోజులు వెళ్ళిపోయినాయిగా. ఇప్పుడు పూర్వం మా నాన్నగారు అంటే నన్ను కంసీకరతో కూడా కొట్టారు, మీకు తెలుసా? నేను ఒక్కతనే కూతురు మా నాన్నగారికి, ఆయన కూడా కంసీకరతో కొట్టారు మా నాన్నగారు. మరి ఇప్పుడు ఎంత గౌరవంగా చెప్పుకున్నాం, కొట్టిన దెబ్బలు తిన్న పిల్లలందరూ చాలా ధైర్యంగా చెప్పుకుంటాం, మా అమ్మ నాకు పిక్క పాయసం పెట్టేది, ఎవరికి కనిపించకుండా పెట్టేది మా అమ్మ, పిక్క పాయసం పెట్టేది. మా నాన్నగారు కంసీకర స్వామివారు అంటుండేవారండి మా గురుదేవులు, మీ నాన్న కొడితే నువ్వు ఒక్కటే వెళ్ళావు, నేను కొడితే రెండు వెళ్తావు అనేవారు. అది కూడా మందలించడం అన్నమాట, ఆ భయం ఆ దెబ్బమట అప్పటికి. అలాగా పిల్లలు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే, నువ్వు కూర్చుంటే నీ గిఫ్ట్ ఇస్తాను కదా, ఇప్పుడు కొత్త ఇది రీజన్ వచ్చి నువ్వు కూర్చుంటే నీకు ఐస్ క్రీమ్ ఇస్తా కదా, ఎన్నిసార్లు ఇవ్వట్లా మీరు అలాంటివేవో వేరే వేసి కూర్చోబెట్టాలి. మీతో పాటు కూర్చోబెడుతుంటే ఇంకొక చోట చూశానండి, జర్మనీలో వాళ్ళ పిల్లాడికి చక్కగా ఒక మాల ఇచ్చింది, ఆమె ఒక మాల ఇచ్చి ఓం బాబు ఓం బాబు ఓం బాబు ఓం బాబు, మేము ధ్యానం చేసుకుని లేచే లోపల నువ్వు ఎన్ని తావళాలు తిప్పుతావో, అంటే ఎన్ని రౌండ్స్ తిప్పుతావో నువ్వు నాకు లెక్క చెప్పాలి. ఆ పిల్లవాడు అలా అలవాటయ్యే మేము వెళ్ళగానే మాల మానేశాడు. ఇప్పుడు వాడికి ఇలా కూర్చోవడం మొదలుపెట్టాడు. ఎవరు పలకరించినా లేవడండి. ఇప్పుడు నాకు భయం పుట్టింది. ఇప్పుడు మాతాజీ వచ్చారు కొత్తగా జర్మనీ. మాతాజీ గారు వచ్చిన దగ్గర నుంచే మా వాడు లేవకుండా కూర్చుండిపోతున్నాడు. అట్లా ఇప్పుడు ఏం ఆవరించిందో ఏంటో అని అనుకుంటారేమో. నాకు భలే బాబు భలే పరీక్ష పెట్టావయ్యా మాకు అనుకున్నా. అనుకున్న తర్వాత మెల్లగా వాడితో కాకబెట్టా, నాన్న ఏం తలుచుకున్నావురా అన్నాను. అంటేను ఓం బాబు తలుచుకున్నానండి అన్నాడు. అనుకున్న తర్వాత మెల్లగా వాళ్ళ అమ్మ కూడా అడిగిందంట. ఒకసారి కదా అది, అప్పటి నుంచి రోజు కూర్చోవడం మొదలుపెట్టాడు. కొత్తగా స్వామీజీ వచ్చారు మన ఇంటికి. వస్తే ఆయన కూడా ఆ పిల్లవాడిని చూసి చాలా ముద్దు చేశారు. కొత్త వాళ్ళకు కూడా మరి అంతేకాదు పిల్లలు పిల్లలు ఒక ధ్యానానికి ఇలా కూర్చున్నారు అంటే కదలకుండా కూర్చున్నాడు అంటే ఎంత ఉంటుంది అందులో. వాళ్ళ అమ్మతో చెప్పాట, అమ్మ నేను గంట కూర్చుందాం అనుకున్నాను కానీ గంట కూర్చోలేదు. నేను బాబుజీ నామము 500 సార్లే చేశాను అన్న అంట. 500 లెక్క పెట్టాడు అనమాట వాడు. ఏమన్నా కానివ్వండి, చేశాడా లేదా? ఒక అష్టోత్తరమే మనం సరిగ్గా చేయలేము. అలాంటి పిల్లవాడికి అలాంటి కుదిరొచ్చిందంటే భగవంతుడిదే అనుగ్రహం. అలాగా మనం కూడా మెల్లమెల్లగా మనం కూర్చోగలుగుతాం. మన పిల్లలు కూడా కూర్చుంటారు. యద్యదాచరితి శ్రేష్ఠ తత్ దేవేత రోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. ఎవరైతే ఎక్కడైతే పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళతో పాటుగా చిన్నవాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళకే స్థిరత్వం లేదండి. పెద్దవాళ్ళే టీవీలు వెంట అదేదో వస్తుంది కదా రోజు సీరియళ్ళు వెంట పడుతున్నారు. పెద్దవాళ్ళే ఉండబట్టలేక అయ్యో సీరియల్ లేదు వేస్ట్ అయిపోతుంది నేను చూడలేదు టైం అయిపోతుంది అని వచ్చి గబగబా పెడుతుంటే పిల్లవాడికి ఏంటి వస్తుంది? వాడికి అందేదేదో వాడికి అందుతుంది. అందుకని పెద్దవాళ్లే పిల్లల్ని చెడగొడుతున్నారు. కానీ అది బాబుజీ మాట కూడా. పెద్దవాళ్ళు మెల్లగా చేస్తూ ఉంటే ప్రొద్దుటే లేవగానే తులసి కోట దగ్గరికి వెళ్ళి నీళ్లు పోస్తే పిల్లలు కూడా తీసుకువెళ్ళి ఒక గ్లాసు నీళ్లు తులసమ్మకి పోస్తారు. పెద్దవాళ్ళు గుమ్మానికి నమస్కారం పెడితే చిన్నవాళ్ళు కూడా గుమ్మానికి నమస్కారం పెడతారు. ఏమండి పెద్దవాళ్ళు గుమ్మానికి పసుపు రాయటం చూస్తే పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా రాస్తారు. కాస్త బొట్టు పెట్టుకోవటం అనేది పెద్దవాళ్ళు పెట్టుకుంటూ ఉంటే చిన్నవాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు పెట్టుకోవట్లేదు, వీళ్ళు పెట్టుకోవట్లేదు. దేనికి ఎందుకు మన సాంప్రదాయం? ఎందుకంటే ఆ కుంకుమ అనేటువంటిది బొట్టు ఎప్పుడైతే పెట్టుకున్నామో జగన్మాతను తలుచుకుని గాళ్ళు ధూళ్ళు వస్తాయేంటండి? అసలు ఎందుకు వస్తాయి ఈ ఆలోచనలన్నీ, చెడు ఆలోచనలన్నీ మనసుకు ఎందుకు వస్తాయి? మనం చేయాల్సిన ధర్మాన్ని మనం ఆచరించాలి. అలాగే ఈ విధంగా మనకి గురువులు అనేటువంటి వారు ఎందుకు అవసరమైందంటే మనలో ఉన్నటువంటి నానత్వాన్ని రూపుమాపడం కోసము. భగవంతుడు సాక్షాత్ అందుకుని గురువుల గురించి చెప్పుకోవాలంటే వారు వారి గురించి చెప్పరు, ఆత్మతత్వాన్ని గురించి చెప్తారు. మనకి దాని గురించి చెబుతూ మనకి అర్థమయ్యేట్టుగా ఎన్నో ఇతిహాసాల్ని, జరిగినటువంటి సందర్భాల్ని, ఉన్నటువంటి ప్రపంచతత్వాన్ని మన ముందు ఇలాగా చక్కగా తెరిచి పెడతారు. మనకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి అందుకని మనము బోధ వినేటప్పుడు ఏకాగ్ర చిత్తంతో ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలి. ఇటువంటి తత్వాన్ని మనకి వినిపించడం కోసమే మహానుభావులు అవతార పురుషులు మనకి మధ్యలో, మరి శ్రీడి సాయినాథుడు గురుదేవులు తీసుకువెళ్ళారు, శ్రీడి తీసుకువెళ్ళారు. అలాగే మరి సమర్థ రామదాస స్వామి గురించి రాత్రులంతా ఎన్నిసార్లు ఎంతమంది చేత కథలు చెప్పుకు ఆ చరిత్రని చదివించుకుంటూ, ఆ చరిత్ర అంటే జరిగినటువంటిది చరిత్ర అంటే, అటువంటి చరిత్రని చెప్పిస్తూ కూడా ఏది సమర్థ రామదాస స్వామి అజ్ఞాన్ బాధపడుతుంటే సమర్థ రామదాస స్వామి పలికి సమాధానం చెప్పారంటే, మీరు నమ్ముతున్నారా అంటే సమాధి నుంచి మాట్లాడుతున్నాడు అంటే మీరు నమ్ముతున్నారా అని స్వామివారు చుట్టూ వాళ్ళని అడిగారు. అది కూడా 88లో. ఆ తర్వాత స్వామివారి స్వస్వరూపాన్ని పొందడం జరిగింది. ఇప్పటికీ మనం స్వామివారి మాట వినకుండా మనం ఎలా ఉండగలుగుతున్నాం? అక్కడ స్వామివారే నడిపిస్తున్నారు, స్వామివారే చేయించుకుంటున్నారు అన్ని చోట్ల. స్వామివారి దయానుగ్రహమే మనం వెంట ఇంట ఉండి నడిపించుకుంటున్నారు. అది మన అనుభవం, ఎవరి అనుభవం వారిది. కాబట్టి మనకి అటువంటి ఏకాగ్ర భక్తి కలగాలి, చలించినటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనం చేసినటువంటి దాంట్లో ప్రతి విషయంలో భగవంతుని నామాన్ని తలుచుకోవాలి. మనకి కలికాలంలో భగవన్నామ స్మరణ ఒక్కటే చాలు మనకి తరిస్తుందని అభయాన్ని ప్రసాదించారు మహాత్ములు. కాబట్టి భగవంతుని తలుచుకోవాలి మనం. మనం తలుచుకుంటూ అనుకుంటూ ఉంటే పిల్లలకు కూడా అదే వస్తుంది. ఇంట్లో వాళ్ళు సినిమా పాటలు పాడితే పిల్లలు కూడా ఇక డ్యాన్స్ కూడా చేయకేలా ఉంటారండి. ఇది ఒక నేచర్ బాగా అందరు అండి. మంచి దేవుడి పాటని నృత్యం చేసిన దానికేను ఏదో సినిమా పాటలకి ఏదో అప్పతిప్పన అనుకుంటూ గంతులిసిన దానికి తేడా ఉంటుంది, తేడా ఉండదా? ఎంత భగవంతుని గురించి పాడుకునేటువంటి కీర్తనలో ఒక నృత్యం జరుగుతోందంటే అందులో ఎంత అనుభూతిని పొందుతామండి. పాప వృద్ధుడేశారు కదా, ఒక పాప శంభో ఏదో ఉంది పేరు, శాంభవి అన్న పాప వేస్తుంటే మనందరికీ కూడా నిజంగా ఆ పాట ఆ పాడేటువంటి తీరుకి మనందరం కూడా అసలు మర్చిపోయాం. అంత బాగా పాడింది పాట, అంత బాగా చక్కగా చేయగలిగింది ఆ చిన్న పాప. అట్లాంటివి మనం నేర్చుకోవాలి, అట్లాంటివి ఇంట్లో చేసుకుంటే కాదన్నారా ఎవరన్నా? కాస్త ఏది కాస్త ఎక్సర్సైజ్ కూడా అవుతుంది నృత్యం చేయడంతో. కాబట్టి అన్ని రకాల మనకి సైన్స్ పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ మన జీవితాలను తరింప చేసుకోవడం కోసం మహాత్ములు అనేక రకరకాలుగా అనేక విధాలుగా మనకి ఆ బోధన అందించారు. మనం అటువంటి ఉత్కృష్టమైన మానవ జన్మలో ఉన్నాం, మనం ప్రయత్నంలోనే ఉన్నాం. కాకపోతే ఆ ప్రయత్నము ఎంత పర్సంటేజ్ అనే దాంట్లో ఒక్కొక్క హృదయం ఒక్కొక్క మనసు ఒక్కొక్క పర్సంటేజ్లో ఉంది అంతే. అందరూ 100% ఉండకపోవచ్చు. కాస్త అది 10% 5% లేకపోతే 20% 30%, కానీ అందరం కూడా అటువంటి ఇది శాంతిని పొందాలి, భగవంతుని మనందరం కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందాలనే మనందరం ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభ అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదరణి ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీ హరే ఓ.